బాంధవ్యాలు శ్రవణ పుస్తకం రెండవ భాగం 12వ అధ్యాయం నరసింహం రాఘవులు. ఆమెను చూడగానే, ఏమే పార్వతమ్మత్త, బాగున్నవా అన్నాడు నరేందర్. గేదో గిట్లన్నారా, కండ్లు సరిగా కనపడతలేవురా, నాకు కొడుకులా బిడ్డలా, నన్ను కండ్ల డాక్టర్కి ఎవరు చూపిస్తారు అంది పార్వతమ్మ. నేను చూపిస్తలేవే అన్నాడు నరేందర్. ఇప్పుడు అంటావు గాని నేను గుర్తుంటానా, నన్ను ఒకసారి మీ నల్గొండకు తీసుకుపోతానన్నావు, చీర పెడతానన్నావు, డాక్టర్కు చూపించి కళ్ళద్దాలు ఇప్పిస్తానన్నావు, అన్ని మర్చిపోయినావు అంది పార్వతమ్మ. ఈసారి తీసుకుపోతానే అత్తా, తప్ప తీసుకుపోతా, కండ్ల డాక్టర్కు చూపెట్టి కళ్ళద్దాలు ఇప్పిస్తా అన్నాడు నరేందర్. నాకు గంత అదృష్టమారా అంది పార్వతమ్మ. చిన్నప్పుడు తను కొంతకాలం పార్వతమ్మత్త వాళ్ళింట్లో ఉండి చదువుకున్నాడు. ఆమె తనంతో ప్రేమగా చూసేది. ఆమెను ఒకసారి తన ఇంటికి తీసుకెళ్లి ఓ వారం రోజులు ఉంచుకుని డాక్టర్కి చూపించి ఓ రెండు చీరలు కొనిచ్చి పంపించాలని ఎన్నోసార్లు అనుకున్నాడు. కానీ తన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి, ఇంత చిన్న పని కూడా చేయలేకపోయాడు. మధ్యాహ్నం అందరూ భోజనాలు చేసేటప్పటికీ 2 అయ్యింది. 3 ఇంటి నుంచి అసలు కార్యక్రమం మొదలైంది. 3 ఇంటి వరకు ఆ ఇల్లంతా అనేక మంది ఆడవాళ్లతో నిండిపోయింది. ఎక్కడెక్కడో ఉన్న పట్టుచీరలకు బంగారు నగలకు వెలుగు చూసే అవకాశం దొరికింది. అరుణ తను మొన్న హైదరాబాద్ నుంచి తెచ్చిన ఆలివ్ గ్రీన్ చీర కట్టింది. అందరూ ఆమె చుట్టూ చేరి, చీర చాలా బాగుంది, ఎక్కడ కొన్నారు అని అడిగారు. ఆ చీరలో అరుణ అద్భుతంగా కనిపించింది. ఆ చీర కోసం పెట్టిన ఖర్చు వృధా కాలేదు. సుజాతది చాలా గొప్ప సెలక్షన్ అనుకున్నాడు నరేందర్. సునంద అరుణ కట్టుకున్న చీరకే కళ్ళప్పగించి చూసింది. అరుణ స్వాతికి కూడా తన మొన్న హైదరాబాద్ నుంచి తెచ్చిన ఫ్రాక్ వేసింది. అందరూ ఆ ఫ్రాక్ కూడా చాలా బాగుందన్నారు. సునంద తన దగ్గరకొచ్చి, నీ భార్య కట్టుకున్న చీరకు 1000 పెట్టినవురా అని అడిగినప్పుడు, 1000 కాదు, 200 పెట్టాను, ఆమెకు అదొక్కటే మంచి చీర ఉంది అని అన్నాడు నరేందర్. మొదట శకుంతలను చంద్రశేఖర్ను పెట్టెల మీద కూర్చోబెట్టి బట్టలు పెట్టారు. తర్వాత పాపకు కొత్త బట్టలు వేసి రంగురంగుల పూలతో అలంకరించబడిన ఉయ్యాలలో వేశారు. ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీశాడు. ఫోటోల్లో బాగా పడాలని అనేక మంది ఆడపిల్లలు తమ శక్తి కొద్దీ ప్రయత్నం చేశారు. పార్వతమ్మ జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద లాలి గోవింద అని గొంతెత్తి తన శ్రావ్యమైన కంఠంతో పాడటంతో అందరూ నిశ్శబ్దంగా మారిపోయి ఆమె పాటతో పరవశించిపోయారు. ఆ ఇంట్లో ఇలాంటి ఫంక్షన్లు ఎప్పుడు జరిగినా పార్వతమ్మ గొంతెత్తి పాడుతుంది. అత్త, నువ్వింకో పాట పాడాలి అన్నాడు నరేందర్. పార్వతమ్మ మరోజు వాళ్ళ పాట పాడింది. ఎంత బాగా పాడినవి అత్త, ఈనాటి కూడా నీ కంఠం చెక్కు చెదరలేదు అన్నాడు నరేందర్. నా పాటలు ఇప్పుడు ఎవరు వింటారా నాయనా, అందరికీ సినిమా పాటలు కావాలి నాయే అంది పార్వతమ్మ. 3 గంటలకు ప్రారంభమైన ఆ కార్యక్రమం ముగిసేటప్పటికి 6 అయ్యింది. అనేక మంది పేరెంటాళ్లు కట్నాలు తెచ్చారు. పాపకు గౌన్లు బొమ్మలు లెక్కలేనన్ని వచ్చాయి. పాపకు ఏం పేరు పెట్టాలన్న చర్చ వచ్చింది. అందరూ నరేందర్నే, నీ కోడలకి ఏం పేరు పెడుతున్నావు అని అడిగారు. ఆయన కోడలు ఆయన ఇష్టం అన్నాడు చంద్రశేఖర్. అన్నయ్య, నువ్వే ఏదైనా మంచి పేరు చెప్పాలి అంది శకుంతల. నరేందర్ ఏం పేరు చెప్తాడా అని అక్కడున్న బంధువులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూడసాగారు. నరేందర్కు వెంటనే ఏమీ తట్టలేదు. కాసేపు ఆలోచించాడు. అతని బుర్రలో 2-3 పేర్లు ప్రవేశించాయి. అందులో పావని అనే పేరు అతని బుర్రలో పదే పదే మెదలసాగింది. పావని అంటే బాగుంటుందా అన్నాడు నరేందర్. చాలా బాగుంటుంది, పావని అని పెట్టేద్దాం, అన్నయ్య చెప్పాక ఇంకా ఆలోచించదేముంది అంది శకుంతల. పావని పేరు నాకు కూడా నచ్చింది అన్నాడు చంద్రశేఖర్. నాన్న, పాప పేరు పావని అని పెడుతున్నాం, అన్నయ్య ఆ పేరు పెట్టాడని చెప్పింది శకుంతల వెంకటరామయ్యతో. పావని చాలా బాగుంది, అది ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో పుట్టింది. పా అక్షరంతో ప్రారంభమయ్యే పేరు పెట్టమని మన పురోహితుడు చెప్పిండు. నా గందరగోళంలో నేనున్న నాకు యాదికి లేదు, కానీ నీ అన్న బలిపెట్టిండు. ఉత్తర ఫల్గుణిలో పుట్టినందుకు పావని మంచిగా కుదిరింది. నా మనవరాలు చాలా అదృష్టవంతురాలవుతుంది అన్నాడు వెంకటరామయ్య మనవరాలను ఎత్తుకుని ముద్దాడుతూ. పవన్ పావని పేర్లు కూడా భలేగా మ్యాచ్ అయ్యాయి, అన్నగారు అన్నీ ఆలోచించి ఆ పేరు పెట్టిండ్రు అన్నాడు వెంకటరాజం. కలిసి వచ్చే గడి వేస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడంటారు, అట్లా కలిసి వచ్చింది అన్నాడు రామచంద్రయ్య. నేనేమీ ఆలోచించలేదు, ఎందుకు ఆ పేరు అలా వచ్చేసిందంతే అన్నాడు నరేందర్. దైవ నిర్ణయం గిట్లనే ఉంటుంది, వాళ్ళిద్దరికి రాజిపెట్టి ఉంది అన్నాడు వెంకటరాజం. అవునవును, పేర్లు కూడా అట్లా కలిసిపోవడం, పా అక్షరంతో పేరు పెట్టాలని మీ నాయనగారు అనుకోవడం, ఆ విషయం తెలియకుండానే పా అక్షరంతో నువ్వు పేరు పెట్టడం, అంత ఊరికనే జరుగుతుంది అనుకుంటున్నావా, అంత దైవ నిర్ణయం అన్నాడు రామచంద్రయ్య. ఇంత చిన్న పిల్లల్ని పట్టుకుని వీళ్ళంతా ఇలా మాట్లాడుకోవటం నరేందర్కు అస్సలు నచ్చలేదు. అయినా ఈ టాక్ ఎలా బయలుదేరిందో అతనికి అర్థం కాలేదు. చంద్రశేఖర్ తన ఒక్కడితోటే సంతోషం పట్టలేక ఎంతో రహస్యంగా చెప్పాడనుకున్నాడు. అయినా ఇంతమందికి ఈ విషయం ఎలా తెలిసింది? లేక ఇదంతా కేవలం వీళ్ల ఊహే అయి ఉంటుందా? వీళ్ల కుటుంబాలలో అన్నాచెల్లెళ్ల మధ్య, బావా బావమరదల మధ్య గొప్ప అన్యోన్యత అభిమానాలున్నాయి. కాబట్టి వీళ్ళు తప్పకుండా ఈ సంబంధం అందుకుంటారన్న ఊహతోటే వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారేమో. ఇలా మాట్లాడితే మేమందరము చాలా సంతోషిస్తామని కూడా అనుకుంటున్నారేమో. ఎదుటి వారి మనసులో ఇది ఉంది అని ఊహించుకొని ఆ విషయాన్ని మనం చెప్తే వాళ్ళు చాలా సంతోషిస్తారనుకుని ఎవరూ చెప్పబెట్టకుండానే ఇలాంటివన్నీ నిర్ణయమైపోయినట్టుగా కొందరు మాట్లాడిస్తూ ఉంటారు. ఇప్పుడు వెంకటరాజు అలాగే మాట్లాడి ఉంటాడు. ఆడవాళ్లలో కూడా చాలామంది నరేందర్ కోడలికి పావని అన్న పేరును అన్నీ ఆలోచించే పెట్టాడని అనుకున్నారు. అరుణ్తో అందరూ మీ కోడలు బంగారు బొమ్మలో ఉందనటం, పవన్కు పాపను చూపించి ఇగో నీ భార్య అనడం, పవన్ పావని భలేగా కలిసిపోయాయనడం, ఇదంతా చూస్తుంటే అరుణుకు కూడా చికాకుగా ఉంది. వాళ్లంతా అలా అంటున్నప్పుడు వెంటనే టాపిక్ మార్చడానికి ప్రయత్నించింది అరుణ. ఆమెను జాగ్రత్తగా పరిశీలిస్తున్న ఆమె తోటి కోడలు ప్రమీల, వాళ్ళిద్దరే ఉన్నప్పుడు రెండేళ్లైనా లేని పవన్కు ఆ పిల్లను చూపించి నీ భార్య అని చెప్పడం నాకైతే అస్సలు నచ్చలేదక్క, నీకెట్లా ఉందో మరి అంది. నాకు నచ్చలేదు, వాళ్ళు చాలా గొప్పవాళ్లే కావచ్చు, వాళ్ళు డబ్బున్న వాళ్లే కావచ్చు, కానీ ఇప్పటి నుంచే ఇలా పేర్లు పెట్టుకోవడం నాకు నచ్చదు అంది అరుణ. అయినా మన పిల్లల్ని వాళ్ళకి ఇవ్వాలి, కానీ వాళ్ళ పిల్లల్ని మనకివ్వడం ఏమిటి? మన అత్తయ్యకి విషయం తెలియదా? అలా అనద్దని ఒక మాట అన్నది ఏంటి అంది ప్రమీల. ఆమెకి తెలిగిపోవడం ఏమిటి? ఆమెకన్నీ తెలుసు, అయినా బిడ్డలకేమీ చెప్పదు, బిడ్డలు ఏదంటే అది ఆమెకు వేదం అంది అరుణ. బావగారు కూడా ఆ ఉద్దేశంతో ఆ పేరు పెట్టిందంటవా? ఏమో నాకు తెలియదు అంది అరుణ. బావగారికి ఆ చెల్లెలంటే ప్రాణం కదా, చాలా దూరం ఆలోచించి ఆ పేరు పెట్టిండేమో, మనకేం తెలుసు అంది ప్రమీల. ఇంతలో అక్కడికి సునంద రావడంతో వాళ్ళ సంభాషణ టక్కున ఆగిపోయింది. అక్కా చెల్లెళ్ళేదో గుసగుస పెట్టుకున్నట్టున్నారు, నేను రావడం పొరపాటైందా అంది సునంద అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ. గుసగుసలేం లేవు, మీ అక్క చెల్లెళ్ళకుంటే గుసగుసలు, మా గుసగుసలు పెట్టుకోవటం రాదు అంది అరుణ. మా అక్క చెల్లెళ్ళం గుసగుసలు పెట్టుకోకి నువ్వు ఎప్పుడు చూసినావు? ఊరికినే అన్నాలే వదినా? ఊరికినే అన్నా నిన్నేం చేయలేను, నిజంగా అన్నా నిన్నేం చేయలేను. పేదవాడి కోపం పెదవికి చేటు అన్నట్టు నేను పేదదాన్ని, మీరేమన్నా అంటే పడత తప్ప మళ్ళైతే అనలేను కదా అంది సునంద. అయినా నిన్నప్పుడు ఏమన్నానని అంతంత మాట్లాడుతున్నావు వదినా అంది అరుణ. ఏమీ అనలేదు, నువ్వెందుకంటావు? నేనెందుకంటా? భర్తలంటే కొంచెమన్నా భయం ఉంటే ఇట్లా మాట్లాడరు. మిమ్మల్ని ఎత్తినెక్కించుకుని నిత్యం పూజించే భర్తలు దొరికినరు, ఏమైనా అంటారు, మీ నోటికి అడ్డేముంది? మీరు ఇట్లా అన్నారని నా తమ్ముడికి చెప్పుకుంటే మాత్రం వాళ్ళు మిమ్మల్ని ఏమని అంటారా అంది సునంద. అలా అంటుండగానే ఆమె కళ్ళలోకి నీళ్లొచ్చాయి. వదినా మరదల మధ్య ఏదో జరుగుతుందని గ్రహించిన రుక్మిణమ్మ అక్కడికొచ్చింది. ఏమైందే, ఏమైనా అనుకున్నారా అంది వాళ్ళ మధ్యలోకి వచ్చిన రుక్మిణమ్మ. ఏం లేదు, నేనే అందరికీ చాలా సులకనైపోయినా, నా సంసారం జరిగిపోతే అట్లా, నా మగుడిని జరిగిపోతే ఇట్లా, అందరూ నన్ను ఏం చేస్తారు అంది సునంద కళ్ళ నీళ్లతోటే. నిన్ను ఎవరేమన్నారు ఇప్పుడు అంది రుక్మిణమ్మ. మా అక్క చెల్లెళ్ళ పద్దస్తమానం గుసగుసలు పెట్టుకుంటామట, ఎప్పుడు చూసిన వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నమాట అంది సునంద. నేనట్లా అనలేదు అత్తయ్య, ప్రమేలు ఏదో చెప్తుంటే వింటున్నా, అక్క చెల్లెళ్ళు ఏదో గుసగుసలు ఆడుతున్నట్టుంది అంది వదినే. మాకేం గుసగుసలు ఉంటాయి, మీ అక్క చెల్లెళ్ళు అయితే ఎప్పుడు గుసగుసలు పెడతారు అని నేను జోక్గా అన్నాను అంతే, అంత మాత్రానికి వదిన గారు అపార్థం చేసుకుంది అంది అరుణ. దీంట్లో ఏముందని ఇంత బాధపడుతున్నావు? వదిన మరదలు కాకపోతే ఎవరు జోకులు వేసుకుంటారు? ఊరుకు ఇంటి నిండా మంది ఉన్నారు, ఎవరిని చూస్తే వీళ్లలో కూడా భేదాలు ఉన్నాయనుకుంటారు. మనం అందరం బాగా కలిసి ఉంటామని లోకం అనుకుంటున్నది, ఆ పేరును గట్లనే ఉంచుండ్రి అంది రుక్మిణమ్మ కోడళ్ళిద్దరిని వంటింట్లోకి రమ్మని చెబుతూ. అనవే అను, నువ్వు కూడా నన్నే అను అంటూ అక్కడి నుంచి శకుంతల దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పసాగింది సునంద. ఇద్దరు అక్కలు సీరియస్గా మాట్లాడుకోవడం చూసిన ఊరిమిళ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వీళ్లకు మనమంటే బొత్తిగా భయం లేకుండా పోతున్నది, పెద్దదినైతే అస్సలు మాట్లాడనే మాట్లాడదు అంది ఊరిమిళ. చిన్నదిని మాత్రం తక్కువ, భర్త భయం వీళ్ళకి బొత్తిగా లేదు అంది శకుంతల. ఆరున్నర నుంచి మగవాళ్లలో చాలామంది వెంకటరామయ్య అన్నగారింట్లో కొందరు, వెంకటరామయ్య తమ్మినింట్లో కొందరు కూర్చుని బ్రాందీలో విస్కీలో తాగటం మొదలెట్టారు. చంద్రశేఖర్ తన వెంటదేసిన కానిస్టేబుల్ ద్వారా ఎక్కడ కూర్చున్న వాళ్ళకి అక్కడికే బాటిల్స్ పంపించాడు. ఎక్కువ మంది వెంకటరామయ్య ఇంట్లోనే కూర్చుని తాగటం స్టార్ట్ చేశారు. నరసింహం, చంద్రశేఖరం, వెంకటరాజం, రాఘవులు మొదలైన వాళ్లంతా వెంకటరామయ్య ఇంట్లోనే కూర్చున్నారు. వెంకటరామయ్య, రామచంద్రయ్య మొదలైన కొందరు పెద్దవాళ్లు కూడా వెంకటరామయ్య ఇంట్లోనే కూర్చున్నారు. రాఘవులు రుక్మిణమ్మకు చిన్నాయన కొడుకు. వాళ్ల ఊరు రామాపురానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్మీపురం. కళ్ళు, సారా, బీర్, బ్రాందీ మొదలైన డ్రింక్స్ అన్నీ రాఘవులకు చాలా ఇష్టం. మేక మాంసం అన్నా, కోడి మాంసం అన్నా, చేపలన్నా అతడికి మరీ ఇష్టం. 24 గంటలు తినటం తాగటమే అతని ముఖ్యమైన పని. ఎంత తిన్నా ఎంత తాగినా సులభంగా జీర్ణించుకునే శక్తి అతనికి ఉంది. వాళ్ల బంధువుల ఇళ్లలో ఎక్కడ పెళ్లిళ్ళు జరిగినా, ఎక్కడ చావులు జరిగినా, బాలసారాలు జరిగినా, నిశ్చితార్థాలు జరిగినా రాఘవులు తప్పకుండా హాజరవుతాడు. వాళ్ళ బంధువుల్లో చాలామంది రాఘవుల్ని నారదుల వారంటారు. అక్కడ వార్తలు ఇక్కడ, ఇక్కడ వార్తలు అక్కడ చెప్పి ఎంతో స్నేహంగా ఉంటున్న అనేక మంది బంధువుల మధ్య తగవులు సృష్టించడంలో రాఘవులకు చాలా అనుభవం ఉంది. వేణుగోపాల్, రాఘవులు, నరసింహం, చంద్రశేఖర్, వెంకటరామయ్య, రామచంద్రయ్య, వెంకటరాజం, ఈ ఆరుగురు వెంకటరామయ్య గారింట్లో పాతింట్లో లోపల గదిలో కూర్చుని బ్రాందీ తాగుతున్నారు. ఓ గంట సేపటి దాకా సరస్సు సల్లాపాలతోటే వాళ్ల పార్టీ కొనసాగింది. మధ్యలో చంద్రశేఖర్ హాల్లో కూర్చున్న నరేందర్ దగ్గరకు వచ్చి, ఓ పగ్గుదాగిపోదురు గాని రాబావా అన్నాడు. సారీ బావగారు, నేను ఒక పగ్గు కాదు కదా ఒక డ్రాప్ కూడా తాగలేను, దయచేసి క్షమించండి అన్నాడు నరేందర్. ఇంత స్ట్రిక్ట్ ఏమిటి ఈరోజు, మీరు అప్పుడప్పుడు కొంచెం తీసుకుంటారు కదా అన్నాడు చంద్రశేఖర్. అన్నయ్య, మీ ఒక్కరితో తప్ప ఇంతమందితో అస్సలు తీసుకోడు, ఆయన బలవంతం చేయకండి అంది శకుంతల చంద్రశేఖర్ దగ్గరకు వచ్చి గుసగుసగా. ఓహో, నిజమే కదూ, సారీ బావగారు, మిమ్మల్ని బలవంతం చేయను అంటూ చంద్రశేఖర్ వెళ్లి తన పార్టీలో కలిసిపోయాడు. అకస్మాత్తుగా లోపల గదిలో పెద్ద కల్లోలం పుట్టింది. నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండ, ఇప్పుడే ఈ క్షణమే పోతున్నా. ఓ సునంద, రా బయటకు రా అంటూ పెద్దగా అరుస్తూ నరసింహం ఆ పార్టీలోంచి బయటకు వచ్చాడు. మళ్లీ ఏమొచ్చిందయ్యా, ఈ తాగుడు పాడైపోను, ఈ తాగుడి మీద మన్నుబడా అంటూ సునంద భర్త దగ్గరకు వచ్చింది. వాణ్ణి చూడండి, ఆ రాగులు కాని చూడండి, బాటిల్లో ఉన్న బ్రాంది అంతా వేణుగోపాల్కే పోస్తున్నాడు. నాకేమో చాలా కొంచెమే పోస్తున్నాడు. మాంసం కూడా అంతే, వేణుగోపాల్కేమో మంచి మంచి ముక్కలు ఏరేరు పెడుతున్నాడు, నాకేమో ఎందుకు పనికిరాని ముక్కలు వేస్తున్నాడు. ఇంత పక్షపాతమా, దొంగలంజి కొడుకు రాఘవులు గాడేవుడు అన్నాడు నరసింహం. బూతు మాటలు అతని నోటి వెంట ప్రవాహంలాగా ప్రవహించాయి. అసలు నువ్వేవో నువ్వురా లంచికొడుక, తాగుబోతు లంచికొడుక, లేక లంచికొడుక, తిండి గతుల లంచికొడుక అని నరసింహం కంటే పెద్దగా అరుస్తూ రాఘవులు బయటకు వచ్చాడు. ఇద్దరు ఒకరి మీద ఒకరు పడి కొట్టుకోవడానికి సిద్ధమవుతున్న దశలో లోపల నుంచి చంద్రశేఖర్ వచ్చి వాళ్ళిద్దరిని విడదీశాడు. నీకెంత బ్రాందీ కావాలని అంత పోస్తానరా, ఇంకా రెండు బాటిల్స్ ఉన్నాయి, ఆ రెండు నీకే ఇస్తాను, అనవసరంగా రాఘవులు చిన్న ఆయనతో పొట్టాట పెట్టుకోకు అన్నాడు చంద్రశేఖర్ నరసింహుల్ని బుజ్జగించే ధోరణిలో. డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్, బ్రాందీ వద్దు, మాంసం వద్దు, ఇంత ఇన్సల్ట్ జరిగినాక, ఇంత పక్షపాతం జరిగినాక, వాడు ఇంటల్లుడే, నేను ఇంటల్లుడినే, వాడేమో పొడిచిచ్చుండు, నేనేమో పొడిచి రాలేదా, నాకంటే వాడికి ఎక్కువేమున్నది, ఈ రాఘవులు గానికి వాడు నాకంటే ఎక్కువైపోయిండా అంటూ వేణుగోపాల్ని రాఘవుల్ని బూతులు తిట్టసాగాడు. వేణుగోపాల్ నిశ్శబ్దంగా నరేందర్, సురేందర్, సురేష్లు కూర్చొని హాల్లోకి వచ్చి వాళ్ల పక్కనే కూర్చున్నాడు. నేను అసలు తాగనే లేదండి, అన్నగారు ఎందుకో నా మీద విసుగుపడుతున్నారు అన్నాడు వేణుగోపాల్. ఎవరూ మాట్లాడలేదు. నీకు తాగినంత పోస్తానంటున్నాడు కదా, నేను స్వయంగా నీ గ్లాసులో బ్రాందీ పోస్తాను, ఈ గొడవ చేయడం మనిషి లోపలికి వచ్చి అన్నాడు చంద్రశేఖర్. నేను రాను, డోంట్ కమ్, గో, ఐ గో, ఐ గో నౌ, రానంటే రాను గంతే, ఐఎమ్ స్ట్రిక్ట్ ఫెల్లో, నువ్వే పెద్ద పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నావా, ఐఎమ్ ఆల్సో గ్రేట్, నువ్వంటే భయపడుతున్నా అనుకుంటున్నావా, నేను ఎవ్వరికీ భయపడ, మీరంతా వేస్ట్ గాండ్లు, వేస్ట్ వేస్ట్, మీరంతా పెండ్లాలకు భయపడేటోళ్ళు, నేనొక్కడనే పెండ్లానికి భయపడ, నా పెండ్లాన్ని ఇప్పుడు మీ అందరి ముందర పట్టుకుని తంత శీలుస్తా, చంపుతా. సునంద రా, నీ తమ్ముడు లెక్చరర్ అయినా, నీ మరిది పోలీస్ ఆఫీసర్ అయినా, ఎవడైనా నీకు నా తర్వాతనే, నేను ఇప్పుడు నిన్ను పట్టుకుని గొడ్డును బాధినట్టు బాధితే ఎవడడం వస్తుందో చూస్తా అంటూనే నరసింహం సునంద మీద గురికి ఆమె జుట్టు పట్టుకున్నాడు. వామో, నన్ను చంపుతడే అంటూ సునంద అక్కడి నుంచి లోపలికి పరిగెత్తింది. గొడ్డును బాధినట్టు బాధుతావా, మీ అక్క మీద ఒక దెబ్బ పడాలే, ఇప్పుడే నీ అంతం చూస్తా అంటూనే నరసింహం మీదకి రాబోయాడు సురేందర్. సురేందర్, ఊరుకో, అతడు తాగున్నాడు, అతని మీదకి వెళ్ళొద్దు, అతనికి అడ్డొచ్చాడు నరేందర్. నన్ను వదిలి అన్నయ్య, ఇతను మరీ పెట్టుకుపోతున్నాడు ఈ రోజుతో అంటున్న సురేందర్ను అందరూ కలిసి లోపలికి తీసుకెళ్లారు. ఓ అంటే నారాని, నీకెంత రోషం వచ్చింది రో, నా జోలికి వచ్చినమంటే నరికి పోగులు పెడతా జాగ్రత్త అన్నాడు నరసింహం. నీ బొందలేరా, నువ్వే నరికి పోగులు పెడతావు, లేపలేనోడివి, ఉన్న ఆస్తంతో అమ్ముకుని బజార్లో బిచ్చమెత్తుకుంటున్న నువ్వు మనిషివేనా, తూ నీ యావా, ఎందుకురా మానవ జన్మ ఎత్తి అన్నాడు రాఘవులు కాండ్రించి ఉమ్మేస్తూ. తూ నీ యావా, నువ్వు మనిషివేనారా, నీ ఇంట్లో మాత్రం ఏమున్నదిరా, తిండి పెట్టకం అయ్యబ్బును మాట చంపినావు కదరా, ఎవడేం పెడతాడని, ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా పిలవకుండానే తయారవుతావు కదరా అన్నాడు నరసింహం రాఘవుల మీద కురకబోతూ. నరసింహంది చాలా పెద్ద శరీరం, రాఘవులు పొట్టిగా బక్కగా ఉంటాడు. నరసింహం చేతిలో పడ్డాడంటే రాఘవులు సస్తాడేమోనని నరేంద్ర వణికిపోయాడు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు అరచుకోవడంతో ఊరి మీద ఊరు పడ్డంతో లుల్లి పుట్టింది. అందరూ కలిసి ఇద్దరిని విడదీశారు. ఏదో లొల్లి జరుగుతోందని వేరే ఇళ్లలో ఉన్నవాళ్లు బంధువులందరూ వెంకటరామయ్య ఇంటికి పరిగెత్తుకుని వచ్చారు. నరసింహం రాఘవులు పెద్ద పెట్టిన బూతులు లంకించుకుని చాలా ఉధృతంగా ఒకరినొకరు తిట్టుకోసాగారు. వాళ్ళిద్దరిని ఎలా శాంతపరచాలో ఎవరికీ తెలియలేదు. ఆడవాళ్లు, మగవాళ్లు, ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్లు, బంధువులు అందరూ వీళ్ల అరుపులు విని అక్కడికి వచ్చేశారు. ఆ క్షణంలో మొత్తం ఊరంతా వెంకటరామయ్య ఇంటికి వచ్చేసింది. అందరూ కలిసి మొదట రాఘవల్ని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. తర్వాత నరసింహాన్ని శాంతపరచాలని ప్రయత్నించారు. నువ్వు ఇట్లాగే కేకలు పెడితే నేను నీతో మాట్లాడను. ఇక నుంచి కూడా నీకు నాకు ఏ సంబంధం ఉండదు. నీకు ఇష్టం వచ్చినంత బ్రాందీ పోస్తాను. తాగి మెదలకుండా పడుకుంటావా, లేక ఇట్లాగే అరుస్తావా? ఇట్లాగే అరిస్తే మాత్రం నీకు నాకు ఇక ఎలాంటి సంబంధం ఉండదు అన్నాడు చంద్రశేఖర్ నరసింహంతో. నేను తాగినంత బ్రాందీ పోస్తావా? నిజంగా పోస్తావా? అయితే ఆ బాటిల్ తే, ఆ బాటిల్ మొత్తం నేను తాగుతా. తే, సీల్ దీని ఫుల్ బాటిల్ ఇస్తే నేను ఊరుకుంటా, లేకపోతే నేను ఇప్పుడే మా ఊరికి వెళ్ళిపోతా. ఒసే సునంద, వెళ్ళిపోదాం పద అన్నాడు నరసింహం. ఓకే ఓకే, నీకు ఫుల్ బాటిల్ ఇస్తాను, మొత్తం తాగేసి, కమాన్ మొత్తం తాగేసి అంటూ చంద్రశేఖర్ ఫుల్ బాటిల్ తెచ్చి నరసింహం ముందు ఉంచాడు. మీరు బాగానే తెచ్చిచ్చారు కానీ ఆయన నిజంగానే మొత్తం బాటిల్ తాగి పడేస్తాడు. ఇప్పుడు ఇంకెంత అలరి చేస్తాడో, బాటిల్ లేదు గీట లేదు, అసలు ఇదంతా మీ వలనే. అన్నయ్య డ్రింక్స్ పెట్టుకోవద్దు అని ఎప్పుడో చెప్పాడు అంది శకుంతల నరసింహం చేతిలో ఉన్న బాటిల్ లాక్కుని లోపలికి వెళ్తూ. మీ అన్నయ్య డ్రింక్స్ వద్దన్నాడా? డ్రింక్స్ లేకపోతే దావత్ మాజా ఏముంది, ఏపిచ్చుదానా? లేకలేక బిడ్డను కన్నవు, పెద్ద పోలీస్ ఆఫీసర్ భార్యవు, నువ్వు నన్ను బ్రాందీ తాగనీయవా? ఎట్లా తాగనీయవో చూస్తా అన్నాడు నరసింహం శకుంతల వెంట వెళ్లబోతూ. తాగిన గాడికి చాలు కానీ లేచి గందరూ అన్నాలు తినండి అంది శకుంతల బయటకు వచ్చి. నేను తిననగాక తినా, నాకు బ్రాందీ బాటిల్ ఇస్తేనే తింటా, లేకపోతే తిన గంతే. ఏమే శకుంతల, ఇల్లు ఎలకగానే పండగ అయిపోయింది అనుకుంటున్నావు గాదే? బిడ్డను కన్న రెడీగా ఉన్న మా అన్నయ్య కొడుకుకి పెళ్లి చేస్తా అనుకుని మురిసిపోతున్నావు గాదే? అసలు నా కొడుకు పెళ్లి కాకుండా నీ బిడ్డ పెళ్లి ఎట్టయితుందే? నీ అన్నయ్య బిడ్డను నా కొడుకు ఇస్తారా లేదా? ఏమే సునంద, మీ అన్నయ్యగా అడిగినావా లేవా? నా విషయం ఇప్పుడే తేలాలి. ఏమో నరేందర్, నీ బిడ్డను స్వాతిని నా కొడుకు ఇస్తావా లేదా? వాళ్ళకి బాగా డబ్బు ఉందని వాళ్ళ పిల్లనైతే నీ కొడుకు చేసుకుంటావు కదా, నీ బిడ్డను మాత్రం నా కొడుక్కి ఇయ్యవు. నీ బిడ్డను నా కొడుక్కి ఇయ్యమని అడుగు హక్కు మాకుంది, గంతేగాని నీ కొడుక్కి శకుంతల బిడ్డని ఇయ్యమని హక్కు నీకు లేదు. ఇంత చదువుకున్నావు గాని నీకు సంప్రదాయం ఎరికేనా? నీకేం తెలుసు, వంకాయ పులుసు అన్నాడు నరసింహం. ఏమిటి నాన్సెన్స్ అంతా, ఇప్పుడు పిల్లల పెళ్ళిని గురించి మాట్లాడుకోవడం ఏమిటి? దయచేసి వెంటనే నా టాపిక్ మార్చండి అన్నాడు నరేంద్ర అసహనంగా. నన్ను నీ బావను మీ ఇంటి పెద్దలని పట్టుకుని నాన్సెన్స్ అంటావా? నువ్వే నాన్సెన్స్, పోతున్నా, ఎప్పుడే బండి కట్టుకుని మా ఊరు వెళ్ళిపోతున్నా అంటూ నరసింహం మళ్ళీ లేచాడు. పో, ఎవరిని బెదిరిస్తున్నావు? మా అక్కను రమ్మంటే మాత్రం నీ మర్యాద దక్కదు అరిచినట్టుగా అంది శకుంతల. మీ అక్క రాకుంటే నేనెందుకు పోతా? మీ అక్కకి ఇప్పుడు రాకపోతే దానికి విడాకులు ఇచ్చేస్తా, ఇంకో దాన్ని చేసుకుంటా. ఈ నరసింహం అంటే మీకు ఇంకా తెలియదు, కో అంటే కోటి మంది. మీ అక్కను వదిలేసి ఇంకో దాన్ని చేసుకుంటా. మంచిది, చేసుకోపు. మా అక్క మాత్రం నువ్వు ఇప్పుడు చచ్చినా రాదు. ఈ అర్ధరాత్రి వెళ్ళి ఏ గంగలు కలుస్తావో కలువు అంది శకుంతల కసిగా. కలుస్తా, గంగలోనే కలుస్తా. అందరికి చెప్తున్నా, నేను గంగలు కలిస్తే మీ అక్క ముండమోస్తుంది. ముండమోసిన దాన్ని మీ ఇంట్లోనే పెట్టుకుంటుంది. నేను పోతున్నా, గంగలకే పోతున్నా అన్నాడు నరసింహం. నువ్వు గంగలు కలిస్తే మా పీడ పోతుంది, దాని పీడ కూడా పోతుంది అన్నాడు అంతసేపు నిశ్శబ్దంగా ఉన్న వెంకటరామయ్య. అటు ఇటు తూలుతూ నరసింహం మంచం నుంచి లేచి బయటకు వెళ్ళాడు. చంద్రశేఖర్ అక్కడే ఉన్న కానిస్టేబుల్ కేసు చూసి అతను కొంచెం దూరం పోనించి మెల్లగా ఎవరింటికైనా తీసుకెళ్లి పడుకోబెట్టు అన్నాడు. నరసింహం బయటకు వెళ్ళగానే వినోదాన్ని చూడటానికి వచ్చిన జనమంతా బయటకు వెళ్ళిపోయారు. ఏకధాటిగా గురుస్తున్న జడివాన వెలిసినట్టు అనిపించింది. గా నరసింహం తాగితే మనిషిగాడు, జంతువు అవుతాడు. పాపంగా సునంద గండాన బుట్టిండు.